దేవీకాలోత్తరము. తాడిమేటి సత్యనారాయణ. ఉపాగమములో నొకటి అయిన శ్రీదేవీకాలోత్తరము పరమశివుడు పార్వతికి అనుగ్రహించిన సకలాగమముల సారము. జిజ్ఞాసువులు పరిపక్వము చెందుటకు తగిన జ్ఞానము ఆచారములు ఇందు ఇవ్వబడినవి. ఈ గ్రంథము జనన మరణ రూప సంసార దుఃఖ సముద్రమున మునిగి కొట్టుకొంటున్న జీవులను కాపాడి తిన్నగా ముక్తి తీరమునకు చేర్చు అతి శ్రేష్టమైన నావ. ముముక్షువులు దీని సహాయము చేసక్రమ మార్గమున పయనించి శాంతానంద పరమ పదమును పొందెదరని శ్రీరమణ మహర్షుల వారు తమ తమిళానువాద ప్రారంభములో అనుగ్రహించియున్నారు. వేదములు ఆగమములు పరమవస్తువును పొందుటకు మార్గముచూపు జ్ఞానదీపములు. ఇందు వేద శిరోభాగమైన ఉపనిషత్తులు కేవలము అద్వైతమైన స్వరూపమునే చెప్తాయి. సగుణ బ్రహ్మస్వరూపముగానున్న దేవతామూర్తులను వాటిని ఆకారములుగా చేసి ప్రతిష్ఠించు పద్ధతులను విగ్రహములను అర్చించి ఆరాధించవలసిన క్రమములను ఆ మూర్తులున్న దేవాలయముల అమరికలను గోపుర నిర్మాణములను కుంభాభిషేకములు చేయు విధులను విగ్రహములకు తగినట్లు వివరముగా చెప్పుట ఆగమముల ఉద్దేశము. ఆలయములకు సంబంధించిన వాపి కూప తటాక నిర్మాణములను గూర్చి అతి సుందరముగా ఆగమములలో చెప్పబడియున్నది. మన భారతదేశపు దేవాలయములన్నీ ఆగమ విధాల ప్రకారము నిర్మింపబడినవే. అర్చా విగ్రహములను వాని పూజా క్రమములను చూచినచో అవి ఏదో ఒక ఆగమమునకు చెందిన విధానముల ప్రకారమే జరుగుట తెలిసికొనవచ్చును. ఈ ఆగమముల నుండి అనేక ఉపాగమములు వ్యాప్తిలోనున్నవి. అటువంటి ఉపాగమములలోనొకటి దేవీకాలోత్తరము అను జ్ఞానకాండము. శ్రీ భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్న కాలంలో గ్రాంధిలిపిలో ఉన్న ఆగమ గ్రంథాల తాళపత్రాలను వారికొకరు చూపారు. పూజా విధానం మొదలైన క్రతువుల వివరణలు కలిగే ఆగమ గ్రంథాలలో అద్వైత జ్ఞానాన్ని బోధించే దేవీ కాలోత్తరమనే విభాగాన్ని చూచి వారు ఆశ్చర్యపోయారు. ఇదే కాక జ్ఞానాచార విచార విభాగము, సర్వజ్ఞానోత్తర ఆత్మసాక్షాత్కార విభాగము కూడా ఉన్నాయి. వీటిలో ఈశ్వరుడు దేవికి ఉపదేశించిన విభాగమొకటి, సుబ్రహ్మణ్యునకు ఉపదేశించినది మరొకటి. మహర్షి ఈ రెండును తమ అనుభూతికి తగినట్లుండుటను చూసి ఒక చిన్న నోటు పుస్తకమునందు అందముగా అచ్చువేసినట్లు దేవనాగరి లిపిలో వ్రాసికొనిరి. తదుపరి విరూపాక్ష గుహలో ఉన్నప్పుడే 85 శ్లోకములు కలిగిన దేవీ కాలోత్తర జ్ఞానాచార విచార విభాగమును శ్లోకమునకొక వెణ్బా చొప్పున తమిళమున అనువదించి అనుగ్రహించిరి. అది ఆ కాలమునందే భక్తులచే ముద్రింపబడి ప్రచురింపబడినది. ఈ దేవీ కాలోత్తరమును భగవాన్ తమిళమున అనువదించిన సందర్భము చాలా రసవత్తరమైనది. తంజావూర్ కుప్పుస్వామి రాజా అనునొకరు అద్వైతపరమైన ఆగమములను సేకరించుటకు సంకల్పించి ఆయన తన మిత్రుడు యజ్ఞరామదీక్షితులను ఈ పనికై నియమించిరి. దానికై దీక్షితులు పలుచోట్లకేగి కొన్నిటిని సేకరించిరి. యజ్ఞరామదీక్షితులు ఒకసారి భగవాన్ దర్శనమునకు వచ్చినప్పుడు తాము తలపెట్టిన విషయమును గురించి భగవాన్తో చెప్పిరి. అంతకుముందే అరుణాచలేశ్వర దేవాలయ అర్చకులు చిన్నస్వామి గారి కుమారుడు రామలింగము వృద్ధాచలములో గల దక్షిణ దేశములో ఒక క్షేత్రము తమ బంధువుల ఇంటి నుండి కొన్ని ఆగమములు కల తాళపత్రముల కట్టలను తీసుకొని వచ్చి భగవానునికి చూపించి ఉండిరి. అందు అద్వైతపరమైన ఈ ఆగమ గ్రంథము కూడా ఉండినది. దీక్షితులు తాము సంకల్పించిన విషయమును గూర్చి చెప్పిన వెంటనే భగవానునికి ఇది జ్ఞప్తికి వచ్చెను. దాని గురించి దీక్షితులు గారితో చెప్పగా వారు ఆ గ్రంథమును తీసుకొని వచ్చి శ్రీ భగవానునికి చూపి అందులోని కొన్ని భాగములను వ్రాసుకొనుచుండిరి. అప్పుడు నేనెందుకు ఊరికే కూర్చోవలేనని భగవాన్ కూడా ఒక విభాగమును వ్రాసిరి. అయితే వ్రాసిన ఆ ప్రతిని ఎక్కడో వదిలివేసిరి. తదనంతరం వెంబా వరుసలో కొన్ని పద్యములను వ్రాయుటకు పూనుకొన్నప్పుడు మునుపు తాము వ్రాసిన దేవీ కాలోత్తర శ్లోకములు ఒకటి తర్వాతనొకటి వరుసగా జ్ఞాపకమునకు రాసాగినవి. వాటి తమిళ అనువాదమే ఈ గ్రంథము. ఈ విధముగా మూలమును మరల చూడకనే జ్ఞాపకముల ఆధారముగా ఈ గ్రంథము వ్రాయబడినది. ఎవరి ప్రోద్బలము లేక భగవాన్ తామే దేవీ కాలోత్తర జ్ఞానాచార విచార విభాగమును తమిళమున అనువదించుటయే ఈ గ్రంథము యొక్క ఘనతను చెప్పకనే చెప్పును. ఈ గ్రంథము కేవలము బ్రహ్మమును గూర్చియే చెప్పి మిగతా వాటిని వదిలివేయుము అని చెబుతూ వస్తులక్షణమును దృఢపరిచి ఇతరములను వదిలిపెట్టుటకు మనసును చంచలత్వము నుండి బయటికి లాగును. ఇందులకే భగవానునికి ఈ గ్రంథముపై అంత మక్కువ. భగవాన్ యొక్క అవతారమే ప్రత్యక్ష స్థితియే గ్రంథమునకు తగిన ఉదాహరణ ప్రమాణము. ఈ గ్రంథారంభములో పార్వతి అన్ని ప్రాణులకు ముక్తి నొసంగుటకై దేనిని తెలిసికొన్నచో ఆ ముక్తిని పొందు మార్గమును కనుగొనవచ్చునో ఆ శ్రేష్టమైన జ్ఞానమును ఆచారములను తెలిపి కరుణింపుడని పరమశివుని వినయముతో అడిగినది. ఆచారములు సాధకునికి నిర్మలత్వమునిచ్చి మనస్సును శుద్ధపరచుటకు కావలసిన క్రమశిక్షణను కలుగచేయును. ఆచారములే ముక్తి కాదు. ముక్తి మార్గములోని సాధకుని మనస్సును కట్టుబాటులో నుంచి విచారమునకు అర్హత నొందజేయును. జ్ఞానము పొందు మార్గమున పయనించువానికి ప్రాథమిక దశలో ఆచారములు ఒక కంచె వంటివి. అందువల్ల అంబిక జ్ఞానమును ఆచారమును తెలుపమని అడిగారు. పార్వతి కోర్కెను మన్నించి పరమశివుడు వివరములను 85 శ్లోకముల ద్వారా తెలియపరచారు. ఇందు 60 శ్లోకములు జ్ఞానము యొక్క స్వరూప లక్షణము గూర్చియు, తదుపరి 25 శ్లోకములు ముముక్షువులగు సాధకులు ఆశ్రయించవలసిన ఆచారములను గూర్చి చెప్పిరి. జ్ఞానమును గూర్చి వివరించునప్పుడు పరమశివుడు ఈ కాలోత్తరమును జ్ఞానముచే ఎవరికి ముక్తి విత్తనమగు అపరోక్ష జ్ఞానము హృదయమున వికసించినదో అటువంటి వారు ఆకాశము వలె విస్తరించిన లెక్కలేని శాస్త్రములను అభ్యసించి నేర్చుకొన్నను ఏ రోజు కూడా వారికి స్వరూప జ్ఞానముదయించదని 3వ శ్లోకమున నొక్కి చెప్పారు. కనుక భయములేనివాడవై ఈ మార్గమును అనుసరించమని అభయమిచ్చారు. 4వ శ్లోకము, మనస్సును పరిపరివిధముల పోనీయక ఏకాగ్ర చిత్తముతో ఒకే మార్గమున పోనిచ్చిననే పురోగతి చెందవచ్చును. సుడిగాలికి సమమైన మనస్సును అరికట్టి చలనములేని స్థితిలో నిలుపగలిగిన వాడే మహాశక్తిమంతుడు. అట్టివాడు ఎవరితో సమానుడో ఈ విధముగా సూచించుచున్నారు. 4 వేదములను సృష్టించిన చతుర్ముఖ బ్రహ్మ, ప్రాణులకు తరించు మార్గమును చూపు ఆ పరమశివుడు, ముల్లోకములను 3 అడుగులచే కొలిచిన మహావిష్ణువు, దేవతల అధిపతియగు ఇంద్రుడు, దేవసేనాధిపతియగు సుబ్రహ్మణ్యుడు, సకల దేవతల గురువగు బృహస్పతియు అతడేయని తెలుపుతున్నారు. 6-7 శ్లోకములలో సాధకులు కోరునది మనస్సులేని ముక్తిని. మనోనాశనము చేతనే ముక్తి సిద్ధించును. అయితే సాధకులందరూ అనుష్ఠించు కార్యములు మనస్సును మరింత గట్టిపడునట్లు చేయును. ఒకదానికొకటి విరుద్ధమైన ఇవి అనుసరించుటకు తగవని 16వ శ్లోకములో చెప్పుచున్నారు. బహిర్గతమై తిరుగు మనస్సును అంతర్గతము చేసి తన సహజ స్థితిలో లయింపచేసినచో అతను ఈ ప్రపంచములో ఎటువంటి దుఃఖములను కలతలను చెందడని 18వ శ్లోకములో బోధించుచున్నారు. అంతియేగాక మనస్సును అంతర్ముఖము చేసిన యోగి ఈ ప్రపంచమందలి సర్వ వస్తువులను ఆ పరవస్తుమయముగనే చూచి మనస్సును అందులయింపచేసి తాను కూడా ఆ పరమస్తుమయమగునని అదియే అత్యున్నతమైన పదవి అని తెలుపుచున్నారు 22వ శ్లోకము. అట్లు మనస్సును నిశ్చలముగా నుండునట్లు చేయు సాధనమే ధ్యానము. ఆ ధ్యానము చేయుటయే మానవ జన్మకు సాఫల్యమగును. పైగా అదియే సకల శాస్త్రములు పఠించి నేర్చిన విద్య యొక్క మూలశక్తి. 37వ శ్లోకము. ఎవరు ఈ ధ్యానాభ్యాసముచే తన్మయులై అందేలయమగుదురో అటువంటి వారు తప్పక జనన మరణ రహితమైన మహోన్నత స్థానమైన ముక్తి పొందియే తీరుదురని 42వ శ్లోకము అభయమిచ్చుచున్నారు శివుడు. ముముక్షువు ఎటువంటి మనోభావములు లేక అహము పుట్టిన స్థానమైన స్వస్థితినే అనుసరించి ఉండవలెను. ఈ ఒక్క భావమునే పట్టుకొని అభ్యాసము చేయుచూ వచ్చిన ఆ స్వస్థితి లభ్యమగును. అంతేగాని దేశము, జాతి, కులాచారము, వర్ణాశ్రమములు, దానికి సంబంధించిన విధి నిషేధములు, అనుష్ఠాన ఆరాధనలు కావు. అవి ముముక్షువునకు పెద్ద అడ్డంకులుగా నుండునని తెలుపుచున్నారు. ఈ కట్టుబాట్లన్నిటినీ పూర్తిగా వదిలి మనస్సును అంతర్ముఖము చేసిన అది తత్తరపాటు చెంది ఇహ పరములు లేక తల్లడిల్లును. అట్లు చెడిపోక స్వస్థితిని గురించిన భావమునే పట్టుకొని అభ్యసింపుమని 48వ శ్లోకము ఉపదేశించుచున్నారు. జ్ఞానమును గురించి ఉపదేశించు చివరి సమయములో ఈశ్వరుడు మహోన్నతమైన తురీయ పదమే తాను అనియు ఆయననే ధ్యానింపవలెననియు 53వ శ్లోకము. బ్రహ్మ, దేవతలు, దేవకన్యలు, మానవులు, యక్షులు, గంధర్వులు, నాగలోకవాసులు ఇంకనూ అనేకులచే ఆయననే ఆరాధింపబడువారని 56వ శ్లోకము. సనాతనమైనది, నిరంతరమై అంతటా నిండిన సద్బ్రహ్మమైన పరవస్తువే ఆయనయని ఈశ్వరుడే ఎప్పుడూ ఆ ఏకాత్మస్వరూపమునే ధ్యానించి చూడమని 60వ శ్లోకములో చెప్పి అన్ని వేళలు ఎవరొక్కరూ అతనే నేనని భావించి అచంచలముగా నిశ్చలముగా నుండునో వారు అమృతత్వమును పొంది పరబ్రహ్మస్వరూపుడేయగునని చెప్పి జ్ఞానమును గురించిన బోధను పూర్తి చేయుచున్నారు. ఇక ఆశ్రయించవలసిన ఆచారములను గురించి తెలుపుతూ జ్ఞానాభ్యాసికి పుణ్యతీర్థ స్నానములు, నిత్య హోమము, దేవతామూర్తుల పూజలు, అగ్నియందు చేయబడు పవిత్ర కార్యములు ఎప్పుడూ లేవని 62వ శ్లోకము చెప్పుచున్నారు. పైగా నియమములు, నామార్చనలు, పితృకర్మలు, పుణ్యస్థల తీర్థమాత్రలు, పుణ్యవ్రతములు ఏమీయూ అవసరము లేదని 63వ శ్లోకమున మతాచార వ్యవహారములన్నింటినీ అనుష్ఠించక త్రోసివేయమని 65వ శ్లోకములో చెప్పుచున్నారు. ఎందువలననగా అన్ని రకములైన ధర్మములు, కర్మములు బంధములగుచున్నవి. జ్ఞానాభ్యాసియగు సాధకునకు సాధనలో పురోగమించక నిరోధించు వాటిలో సిద్ధులు చాలా అపాయకరమైనవి. అణిమ, మణిమ మొదలగు అష్టసిద్ధులు, రసాయన సిద్ధులు సాధకునకు ప్రత్యక్షముగా దొరికినను వాటిని అతడు పట్టించుకొనక తప్పుకొనవలయును. వీటి నుండి తప్పించుకొనిన వాడే ముక్తిని పొందగలడు. కనుక వాటిని పట్టించుకొనక పక్కకు తప్పుకొనమని ఈశ్వరుడు 66వ శ్లోకము సాధకుని ఆజ్ఞాపించుచున్నాడు. ఎందువలననగా ఈ సిద్ధులు ప్రలోభమును కలిగించి సాధకుని చెడు మార్గములో నడిపించి హీనమైన నడతను కలుగజేయును. ఇటువంటివి మనస్సులో తిరుగుచున్నచో ముక్తి సుఖము ఎట్లు కలుగును? ఆచారములలో ముఖ్యముగా అనుసరించవలసినది అహింస. జ్ఞానాభ్యాసి క్రిమి, కీటక, పక్షి, వృక్షము, తీగ మొదలగు రూపములలో గల జంగమ స్థావరముల మొదలగు వాటికి ఎన్నడును నాశనము కలుగునట్టి ఏ కార్యమును చేయకూడదనియు 69వ శ్లోకమున. పైగా వివేకవంతుడైన సాధకుడు పూజ కొరకు ఏ వేరును తెంపకూడదు. ఒక్క ఆకును కూడా కోసి చెట్టు నుండి వేరు చేయకూడదు. అందమైన పుష్పములను దయాదాక్షిణ్యములు లేక మొక్కల నుండి కోసి వేరు చేయవద్దనియు 70వ శ్లోకము. వాటంతట అవి రాలిన నిర్మలమైన స్వచ్ఛమైన పూలను ఏరి వాటితో శివునికి పూజ చేయుటయే ధర్మమని 71వ శ్లోకము తెలిపి మనలందరినీ ఆశ్చర్యపరుచుచున్నారు. ఇదియే ఉత్తమ పూజ. దీనిని వదలి మంత్రములను జపించి కీడు కలుగచేయుట, మంత్ర ప్రయోగము చేయుట, విరోధములు కలిగించుట, భూతములను ఆవాహనము చేయుట, బలాత్కారముగా వశపరుచుకొనుట, ఇతరులను ఆకర్షించుకొనుట వంటివి చేయక పూర్తిగా వదిలివేయవలెనని 71, 72 శ్లోకములలో హెచ్చరించుచున్నారు. ఇంకను నిందాస్తుతులలోను దుఃఖము సంతోషములలో సమభావము కలవాడై అన్ని ప్రాణులయందు సమ మనస్కుడు యుండవలెనని 76వ శ్లోకములో తెలిపి ఇతరులలో ఉపయోగములేని తర్కవాదములు చేయుట, లౌకిక గోష్ఠులను త్రోసిపుచ్చమనియు పండిత గోష్ఠులను కూడా వదిలివేయమని 77వ శ్లోకము కూడా ఆజ్ఞాపించుచున్నారు. ఈ దేహము పంచభూతములచే తయారైన రూపము. ఏకస్వరూపుడగు ఈశ్వరుడు ఆ శరీరమునందు ఆసీనమై ఉన్నాడు. 82వ శ్లోకము. శివస్వరూపుడైన ఈ జ్ఞానిని ఎవరు దర్శించి ఆరాధించెదరో. 83వ శ్లోకము. వారు తాము కూడా విముక్తులవాలని వాంఛింతురో, వారు కూడా మోక్షపదమును చేరుదురని 84వ శ్లోకము. దేవీ కాలోత్తరమును పూర్తి చేయుచున్నారు పరమశివుడు. ఇందు పేర్కొన్న జ్ఞానమార్గమును అనుసరించిన వారై జ్ఞానమే రూపమై ఈశ్వరుడు లోకమాతకు తెలిపిన ఆచారములను ఆచరించి తాము ఒక ప్రమాణముగా శ్రీ భగవానులు వెలుగొందినారంటే ఆశ్చర్యమేమున్నది. అందులకే భగవాన్ ఈ గ్రంథమును ఎవ్వరి ప్రోద్బలము లేకనే రచించినారు.